హరే కృష్ణ, ఇప్పుడు మనం గత వారంలో మనం 14 శ్లోకాలు చూసుకున్నాము. సో ఈరోజు మనం భగవద్గీత 15వ శ్లోకంలోకి వచ్చామన్నమాట. సర్వేంద్రియ గుణాభాషం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభుక్తైవ నిర్గుణం గుణభోక్తృచ సర్వేంద్రియ గుణాభాషం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభుక్తైవ నిర్గుణం గుణభోక్తృచ సర్వేంద్రియ గుణాభాషం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభుక్తైవ నిర్గుణం గుణభోక్తృచ. సో దీని యొక్క అర్థంలోకి వెళ్తే, భావంలోకి, పరమాత్ముడు సర్వే ఇంద్రియాలకు ఆది మూలమైన అతడు ఇంద్రియ రహితుడు. సర్వ జీవులకు పోషించే వాడైన అతడు అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణాలకు అతీతుడు, అయినా అదే సమయంలో ప్రకృతి గుణాలంటికి ప్రభువు. ఇప్పుడు మనం చూసామనుకోండి, ఇక్కడ పరమాత్ముడు యొక్క లక్షణం చెప్తున్నాను అనమాట. రెండు ఒక విధంగా పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో చూడండి, ఇక్కడ పరస్పర విరుద్ధమైనవి. పరమాత్ముడు సర్వేంద్రియాలకు మూలము. సర్వ మనందరిలో ఇంద్రియాలు ఉన్నాయి అంటే ఆ ఇంద్రియాలకు మూలం ఎవరు అంటే కృష్ణుడు. అంటే ఆయన నుంచే ఇంద్రియాలన్నీ వచ్చాయి. మళ్ళీ అతడు ఇంద్రియ రహితుడు, ఆయనకు మాత్రం ఆ ఇంద్రియాలు లేవంట. ఇంద్రియాలు లేనివాడు, ఇంద్రియాలు లేనివాడు మనకి సర్వ ఇంద్రియాలకు మూలం అంట. రెండు, సర్వ జీవులకు పోషించే వాడైన అతడు అనాసక్తుడు. అందరినీ పోషిస్తున్నాడు, సర్వ జీవుల్ని పోషిస్తున్నాడు, కానీ ఎవరి మీద మోహం పెంచుకోడు, ఎవరి మీద ఆసక్తి పెంచుకోడు, వాళ్ళతో బంధకంలోకి, వాళ్ళతో సంబంధంలోకి పోలేడు అనమాట. అనాసక్తుడు, అందరినీ చూసుకుంటున్నాడు కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయడు అనమాట. మూడు, అతడు ప్రకృతి గుణాలకు అతీతుడు. అసలు ప్రకృతి గుణాలు అతను టచ్ కూడా చేయలేవు, అతను అతీతుడు. అయినా అదే సమయంలో ప్రకృతి గుణాలకు ప్రభువు. మళ్ళీ ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ ఆయన నుంచే వచ్చాయి. మళ్ళీ ఆయన నుంచే వచ్చినప్పుడు కానీ ఆయన కూడా ఆయన అంటుకోవడం లేదు, ఆ గుణాలకు ఏమాత్రం ఆయన అంటుకోవడం లేదు, అతీతుడు. సర్వేంద్రియాలకి మూలం ఆయనే, కానీ ఆయనకి ఇంద్రియ రహితుడు అంట. సర్వజీవులను పోషించేవాడు ఆయనే, కానీ ఏమాత్రం ఆయనకి ఆసక్తి లేదు, కానీ ఏమాత్రం ఆయనకి ఆసక్తి లేదనమాట. ఆయన అంటే మనకు క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, సర్వేంద్రియాలకి ఆయన మూలమే, ఆయన నుంచే సర్వం వచ్చాయి. మనం ఎక్కడ చూసుకున్నామంటే దీన్ని భాగవతంలో 3వ స్కందంలో చూసాం మనం. భాగవతం 3వ స్కందంలో భగవంతుడు విశ్వరూపంగా ఆయన సమస్త బ్రహ్మాండాలని, ఆయన మొత్తాన్ని విశ్వరూపంతో మొత్తం వ్యాపించినప్పుడు ఆ విశ్వరూపంలో వచ్చేటువంటి ఆ విశ్వరూపం ఎప్పుడైతే నేను నేను చూడాలనుకుంటే, ఆయన ఆ విశ్వరూపంగా నేను చూడాలి అనుకుంటే అప్పుడు కళ్ళు ఏర్పడుతున్నాయి. ఆ విశ్వరూపం కానీ ఏదైనా రుచి చూడాలనుకుంటే అప్పుడు నాలుగు ఏర్పడతా ఉంది. ఆ విశ్వరూపం అయితే ఎప్పుడైతే పనిచేయాలనుకుంటుందో అప్పుడు కాళ్ళు ఏర్పడుతున్నాయి, చేతులు ఏర్పడుతున్నాయి. అంటే భగవంతుడు విశ్వరూపంగా విస్తరించి ఆ విశ్వరూపంలో భాగంగా ఆ విశ్వరూపానికి ఇంద్రియాలు వచ్చే క్రమంలో అవే మూలం అన్నమాట. మనందరికి ఇంద్రియాలు వస్తున్నాయి, అంటే భగవంతు నుంచే వస్తున్నాయి మనకి. కాకపోతే ఆయనకుండే ఇంద్రియాలు మనలాంటి ఇంద్రియాలు కాదన్నమాట. మనకుండే ఇంద్రియాలు ఆయన లాంటి ఇంద్రియాలు కాదు. మన ఇంద్రియాలు భౌతికమైనవి, ఆయన ఇంద్రియాలు దివ్యమైనవి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఆయన ఇంద్రియ రహితుడు అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయనకి భౌతిక ఇంద్రియాల రహితుడు, భౌతికమైన ఇంద్రియాలు ఆయనకి లేవు. కానీ ఆయనకి ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఇంద్రియాలు అంటే అందుకే మనకు కృష్ణుడి యొక్క కళ్ళు, కృష్ణుడి యొక్క కళ్ళుని పద్మాలతో పోలుస్తారు. ఆయనకి సుందరమైనటువంటి ముఖం ఉంది, ముఖారవిందం ఉంది, ఆయన చేతులు, ఆయన యొక్క నడుము అన్నిటిని వర్ణిస్తున్నాడంటే అర్థం ఏంటి, ఆయన కూడా ఇంద్రియాలు ఉన్నాయి. కానీ ఇక్కడేమో ఇంద్రియ రహితుడు అన్నాడు. ఇంద్రియ రహితుడు అంటే అర్థం ఏంటి అంటే, ఏ ఇంద్రియ రహితుడు అంటే భౌతిక ఇంద్రియాల రహితుడు అన్నమాట, భౌతిక ఇంద్రియాల రహితుడు ఆయన. అట్లానే జీవులకు పోషించేవాడైన అతడు అనాసక్తుడు, సర్వజీవుల్ని ఆయనే పోషిస్తూ ఉన్నాడు ఇప్పుడు. కానీ ఎవరి మీద తాను వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి చెయ్యాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేయడం అన్నమాట. అది అనాసక్తి అంటే నిస్వార్థంగా నిష్కామకంగా చేస్తాడని కృష్ణుడు, ఆయనే పోషిస్తున్నాడు మొత్తం. కానీ తిరిగి వాళ్ళు నాకు ఖచ్చితంగా నాకు చేయాల్సిందని మాత్రం ఆశించాడు. సో మళ్ళాంటి బద్ధజీవులు ఏం చేస్తాం, మనం ఏ మాత్రం కొద్దిగా చేసినా సరే ఇమ్మీడియట్ గా మనం వాళ్ళను వాళ్ళు మనకి చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు మనకి చెయ్యాలని మనం ఎదురు చూస్తుంటాం మనం. కానీ ఆయన మాత్రం సమస్త జగత్తులో ఉన్నటువంటి అన్ని లోకాలని సమస్త జీవులు ఆయన పోషిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం ఆయన అసలు వీళ్ళు మళ్ళీ నాకు ఖచ్చితంగా తిరిగి చెయ్యాలి అని మాత్రం ఆశించాడు, అనాసక్తుడు. ఇందాకే ఇంకొక క్లాస్ లో మనం 14వ అధ్యాయంలో, సారీ 15వ అధ్యాయంలో భగవంతుడు ఏ విధంగా సమస్తాన్ని పోషిస్తున్నాడు అంటే ద సేమ్ టైం వ్యక్తిగతంగా కూడా పోషిస్తున్నాడు అనే వివరం వస్తుంది అనమాట 15వ అధ్యాయంలో. ఇంచుమించు 12, 13, 14 శ్లోకాల్లో మనకు వస్తుంది. కృష్ణుడు అంటాడు, నేను నా వల్లనే నా కాంతి వల్లనే సూర్యుడు చంద్రుడు సమస్తం కూడా అన్నిటికీ అగ్ని అన్నిటికీ కూడా సమస్త విశ్వానికి పోషకం ఇస్తా ఉంది. ఏది సూర్యుడు చంద్రుడు, ఆయన ఎవరు మూలం ఎవరు అంటే ఆ తేజస్సుకి మూలం ఎవరు అంటే ఆయన అంట, ఆయన చెప్తున్నాడు నేనే మూలము అంటున్నాడు. అలాగే సమస్త గ్రహాల్లో నేను ప్రవేశించి ఆ గ్రహాలని కక్షల్లో పెట్టి అన్నిటినీ కూడా నేనే పోషిస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ చెప్పదు నేనే తీసుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన లేకపోతే ఇక్కడ ఏది ఏది ఇక్కడ ఈ పనులన్నీ ఈ కార్యాలన్నీ కరెక్ట్ గా జరగవు అన్నమాట. ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు, వ్యక్తిగతంగా వెళ్ళి మీలో జఠరాగ్ని కూడా నేనేను, జఠరాగ్ని కూడా నేనేను, పైగా అన్ని రకాలటువంటి ఆహారాలను నేను పూర్తిగా నేను అక్కడ జీర్ణింపజేస్తాను అంటున్నాడు. అంటే లోపల కూడా ఈరోజు మనం అద్భుతం మనం తింటుంటే అరిగి అరిగి మనం మరుసటి రోజు ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటున్నాము అని అంటే లోపల జఠరాగ్ని అంటే కరెక్ట్గా మనకి ఆకలి కూడా వేయాలి. ఆకలి వేసిన తర్వాత మనం తినే ఆహారం సరైన సమయంలో అది మొత్తాన్ని ప్రాపర్గా లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవ్వాలి, అది అరగాలి. అది అరిగిన తర్వాత అపాన వాయువులు ఈ ఆహారాన్ని ఈ గాలిని మొత్తాన్ని కూడా సమస్త ప్రతి అణువులకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ నేనే చేస్తాను అన్నాడు కృష్ణుడు. అంటే మనం అర్థం చేసుకోగలిగితే భగవంతుడు మనల్ని ఏ లెవెల్లో మనల్ని జాగ్రత్తగా చూసుకున్న, ఉదాహరణకి నేను చెప్పాను సూర్యుడు చంద్రుడు, సూర్యుడు చంద్రుడు లేకపోతే మనకి పంటలు ఎక్కడి నుంచి వస్తాయి, మనకి వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఆహారం ఎట్లా వస్తుంది, అంటే ఆ విధంగా కృష్ణుడు పోషిస్తున్నాడు. ఇప్పుడు అంతర్గతంగా పోతే మనకి ఆహారం కూడా ఆయన డైజెస్ట్ చేస్తున్నాడు. అంటే బాహ్యంగా చూసినా ఆయన లేకపోతే సృష్టి లేదు, అంతర్గతంగా చూసినా మనం ఈరోజు జీవించే పరిస్థితి లేదు భగవంతుడు కానీ లేకపోతే. అంటే ఇంత పోషిస్తున్నాడు భగవంతుడు, కానీ మనం వచ్చేసి ఆయన్ని పట్టించుకోవట్లేదు, మనం ఆయన్ని పట్టించుకోవట్లేదు. అసలు మనం అసలు ఉంటే ఏమి లేకపోతే నాకేమి అన్నటువంటి స్థితిలో ఉన్నామండి. భగవంతుడు ఉంటే ఏమి లేకపోతే నేను నాకు వచ్చే నేను రోజు నేను వెళ్ళి నా పని నేను చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను తెచ్చుకుంటున్నాను, నేను తింటున్నాను అంటున్నాను. ఎస్, నేను తెచ్చుకొని తింటున్నాను అప్పటికి కూడా అది అరిగితే కదా మన శక్తి వస్తుంది, శక్తి వస్తే కదా మనం పని చేయగలుగుతాం, పనిచేసే కదా మనకు డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే కదా మనం డబ్బుల నుంచి మనం ఈ వస్తువులు తెచ్చుకుంటాం, తెచ్చుకుంటే మనం తినాలి అంటే ఈ అరగాలి కదా ఫస్ట్, అరగాలంటే అక్కడ ఎవరు ఉన్నారు, కృష్ణుడు ఉంటే, కృష్ణుడు లేకపోతే అరగవు అక్కడ. అంటే ఎంత మనకి ఈరోజు ఈ మాత్రం మనం ఆరోగ్యకరంగా ఉన్నాం, ఈ మాత్రం మనం కొన్ని వేల మంది కంటే కూడా మనం ఈరోజు ఆరోగ్యపరంగా కావచ్చు, వసతుల పరంగా కావచ్చు, ఇంకో విధంగా ఇంకోటి మనం బాగున్నావు అని అంటే ఇక్కడే మనకు చాలు, మన భగవంతుడు మనకు కృతజ్ఞత చెప్పుకుంటూ కూర్చోవాలి. మనం ఇక్కడే మనం భగవంతుడికి రోజు అంటే ఈ మాత్రం మనం చేస్తున్నందుకు, ఈ మాత్రం మన జీవితాలు మన కుటుంబాలు ఈ మాత్రం మనం ముందుకెళ్తున్నాము అంటేనే ఇప్పటికే మనం భగవంతుడికి ఆల్రెడీ మనం ఇంకేమీ కోరుకోకుండానే మన రోజు దండం పెట్టుకోవాలి. రోజు ఆయన్ని మనకు కీర్తించాలి. ఈ మాత్రం దానికి ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంకా కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మన నుంచి ఇప్పుడు మన నుంచి మనం పుట్టించినటువంటి బిడ్డలు మనమే అన్ని వాళ్ళకి ఖర్చు పెడుతున్నాము, అన్ని వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆశ్రయం మొత్తం మనం చూసుకుంటున్నాం. మనం ఏం కోరుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి? నేను నీకు పెడుతున్నాను కాబట్టి, నేను నిన్ను చూసుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? నేనే పోషిస్తున్నాను నా పిల్లల్ని, బట్ నేను ఆసక్తులను అయిపోతున్నా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు చేసి తీరాల్సిందే అని. కానీ ఇక్కడ భగవంతుడు సకల జీవులను పోషిస్తున్నప్పటికీ కూడా అతడు అనాసక్తుడు, తాను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే మన దగ్గర నుంచి. బట్ చెప్పాల్సింది మాత్రం ఆయన చెప్పే తీరుతున్నాడు ఆయన. మూడోది ప్రకృతి గుణాలకు అతీతుడు. మన పద్నాలుగు అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ వస్తాయన్నమాట. అక్కడ ఈ మూడు గుణాలు కూడా భగవంతు నుంచే వస్తాయి, కానీ ఆయన దాని సంపర్కంలో దాని కల్మషం, ఆ కల్మషాలు ఆయనకి అంటవు అన్నమాట. ఈ త్రిగుణాల కల్మషాలు ఆయనకి అసలు అంటవు, కానీ ఆయన నుంచే వస్తున్నాయి అంట. చాలా విచిత్రమైన పరిస్థితి. మూడు గుణాలు ఆయన నుంచే వస్తున్నాయి, కానీ ఆయనకి ఏమాత్రం ఇవి అంటుకోవు. ఎట్లాగైతే ఒక తామర పువ్వు నీళ్ళలోంచే వస్తుంది, కానీ నీళ్లు ఏమాత్రం దానికి అంటుకోవు, వచ్చేదే నీళ్ళ నుంచే అవన్నీ, కానీ నీళ్ళు అంటుకోవు. అలాగే త్రిగుణాలు ఆయన నుంచే వస్తున్నాయి, కానీ ఆయన అంటుకోవు. పరస్పర విరుద్ధమైనటువంటి ఇక్కడ గుణాలు లేదా లక్షణాలు అని చెప్పచ్చు. సో భాష్యంలోకి వెళ్తే ఆయన సర్వ ఇంద్రియ మరియు ఇంద్రియార్థాలను ప్రవేశింప చేయగలడు. సో ఇంద్రియాలు ఆయన నుంచే వస్తున్నాయి, ఇంద్రియార్థాలు, ఆ ఇంద్రియాలు తృప్తి పడాలన్నా కూడా ఇక్కడ ఇంద్రియార్థాలు మన కంటి ముందు ఉండాలి. అవన్నీ మన వాతావరణంలో, మనం ఉండేటువంటి వాతావరణంలో ఇంద్రియార్థాలు కూడా ఉంటేనే కదా, ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కలిసినప్పుడే కదా మనం అబ్బా బాగా తీయగా ఉంది, రుచికరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, కమ్మగా ఉంది అని మనం తృప్తి పడుతున్నాము. ఆయన ఇంద్రియాలు ఇచ్చి ఇంద్రియార్థాలు ఇవ్వలేదనుకోండి, మన పరిస్థితి ఏంటి అప్పుడు? లేదా ఇంద్రియార్థాలు ఇచ్చాడు కానీ మనకి వాటిని ఆస్వాదించేటువంటి ఇంద్రియాలు లేవనుకోండి, మన పరిస్థితి ఏంటి? కాబట్టి భగవంతుడే ముఖ్యంగా, ఇంద్రియాలకి ఆయనే మూలం, ఇంద్రియార్థాలకు కూడా ఆయనే మూలం. కాబట్టి మనం ఇంద్రియార్థాన్ని స్వీకరించినప్పుడు, అనుభవించినప్పుడు మనము హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి ఆయనే పరమాత్ముడుగా సర్వ ఇంద్రియాలని ఇంద్రియార్థాల్లోనే ఆయనే ప్రవేశిస్తున్నాడు అనమాట. కేన ఉపనిషత్తు 1.2లో కంటి చూపిని ప్రేరణిస్తాడు, కంటి చూపు కూడా ఆయనే ప్రేరణిస్తున్నాడు. ఈ కళ్ళు ఏమాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగింది అనుకో, మనం ఏం చూడగలుగుతాం? ఇక్కడ మనం చూడలేకపోతే మన జీవితంలో ఎంత కోల్పోతాం మనం అసలు. పోనీ ఈ కళ్ళు ఉన్నాయి కానీ సూర్యుడు లేకపోతే ఇదంతా చీకటి అయిపోతే, కళ్ళు ఉండి కూడా నేను ఏం చూడగలుగుతాను ఇక్కడ? ఏం చూడలేను ఇక్కడ. అంటే భగవంతుడు ఒక పక్క ఇంద్రియాలు ఇస్తున్నాడు, ఆ ఇంద్రియాలతో అద్భుతాలు చూసుకోమంటున్నాడు, ఆ చూపుకి ప్రేరణ ఆయనే ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ మనం చూడడానికి కావలసిన అందాలు కూడా ప్రకృతి రూపంలో, ఆ సూర్యుడు వెలిగిస్తే కదా ప్రకృతి కూడా చూడగలుగుతాము. కాబట్టి ఇంద్రియార్థాలు ఆయన వేస్తున్నాడు, ఇంద్రియాలు కూడా ఆయన వేస్తున్నాడు. అలాగే ఆయన నిర్గుణుడు కూడా, భౌతిక ఇంద్రియాలు ఉండవు ఇంకా చెప్పావు, ప్రకృతి గుణాలు ఉన్నట్టు కూడా ఆయనకి ఇంద్రియాలు గుణాలు లేవంట. ఎందుకంటే గుణాలు ఉన్నాయి ఆయనకి, కానీ మనలాంటి గుణాలు కాదు, కామ క్రోధ మోహ మదమాత్సల్యాలతో కల్మషమైనటువంటి ఇంద్రియాలు కాదు ఆయన. ఆయనకి అన్ని కూడా దివ్యమైనటువంటి గుణాలు ఉన్నాయని, లేదా దివ్యమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయని, ఆయన మనలాంటి ఇంద్రియాలు. అందుకే ఆయన ఇంద్రియ రహితుడు అనే పాయింట్ వచ్చింది. అంటే ఇంద్రియాలు లేవని కాదు, ఆయనకి దివ్యమైనటువంటి ఇంద్రియాలు లేవు, కానీ భౌతిక ఇంద్రియ సారీ భౌతిక ఇంద్రియాలు లేవు, కానీ దివ్యమైన ఇంద్రియాలు ఉన్నాయి. శ్వేత ఉపనిషత్తులో 3.1లో కాళ్ళు చేతులు లేకపోయినా నడవగలడు, స్వీకరించగలడు. కళ్ళు మరియు చెవులు లేకపోయినా చూడగలడు మరియు వినగలడు. ఇదే అనమాట. దీని ఏమంటారంటే దివ్యమైనటువంటి ఇంద్రియాలు అంటారు. దివ్యమైన ఇంద్రియాలు అంటే ఏంటి? ఒక ఇంద్రియం ఒక పని చేయదు, ఆ ఇంద్రియం చాలా పనులు చేస్తాయి. ఉదాహరణకి మన కళ్ళు ఒక పని చేస్తుంది, ఏది చూడగలుగుతుంది అంతకు మించి చేయదు. నాలుక రుచి చూడగలుగుతుంది అంతకు మించి చేయదు. కానీ భగవంతుడి యొక్క గుణాలు ఎలాంటి, ఇంద్రియాలు ఎలాంటివి అంటే కళ్ళు చాలా పనులు చేయగలుగుతాయి. చేతులు చాలా పనులు చేయగలుగుతాయి. చేతులు కత్తిలాగా కట్ చేయగలుగుతుంది. ఒక కత్తిలాగా ఇట్లా అంటే భగవంతుడు కానీ ఈ చేతు కానీ కన్నాడు అనుకోండి, చేతితో ఇట్లా తల ఎగిరి పడిపోతుంది. ఎగిరిపోతుంది. మనం గమనిస్తే ఇక్కడ కాళ్ళు చేతులు లేకపోయినా కూడా నడవగలను. అంటే ఆయనకి మనలాంటి చేతులు మనలాంటి కాళ్ళు కాదు. ఆయన గోలోకంలో నుండి ఆయన చేతులు ఇక్కడ దాకా పంపించగలుగుతాడు. ఆయన గోలోకంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ఫాస్ట్గా రాగల చేతి మనకి కాళ్ళు లేవంటున్నాడు. కాళ్ళు లేకపోయినా నడవగలదు అని అంటే ఆయన ఇప్పుడు ప్రత్యక్షం అన్నా కూడా ఈ సెకండ్లో మన హృదయంలో ప్రత్యక్షం అవ్వగలుగుతాడు. ఆయన కాళ్ళు ఉన్నాయి కానీ ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయి అంటే మనకి కాళ్ళు లేనట్టుగా అనిపిస్తుంది. ఆయనకి కాళ్ళు లేవు చేతులు లేవు అంటారు ఇక్కడ. లేకపోయినా నడవగలుగుతాడు, లేకపోయినా స్వీకరించగలుగుతాడు. ఆయన అర్థం ఏంటి? ఇప్పుడు మనం జగడాలు తీసుకుంటున్నాం, ఉదాహరణకి జగడాలు తీసుకుంటున్నాం. వాస్తవానికి మనం నార్మల్ గా మనం చూస్తే అరే ఆయనకి చేతులు లేవు కాళ్ళు లేవు అన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు 9:26 శ్లోకంలో, పత్రం పుష్పం ఫలంతో యం యోమే భక్త ప్రయచ్చతి. నువ్వు నాకు భక్తితో పెడితే నేను స్వీకరిస్తానంటున్నాడు. నేను స్వీకరిస్తానంటున్నాడు. కానీ మనకి ఆయన చేతులు కనబడడం లేదు. ఆయన స్వీకరిస్తాడు, మన చేతులు కనబడడం లేదు. లేదా ఆయన మన కాళ్ళు మనకు కనబడడం లేదు. ఆయన కాళ్ళు మనకి. సో ఆచార్యులు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆయన చేతులు కాళ్ళు మనకు కనబడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయనకి కాళ్ళు చేతులు రెండు కూడా ఉన్నాయి. ఒకరిని కనబడకపోతే నువ్వే వెండి వెండి చేతులు వెండి కాళ్ళు నువ్వు తయారు చేసి పెట్టు. నీ యొక్క సేవని నువ్వు భగవంతుణ్ణి సుందరంగా నువ్వు అలంకరించుకోవడానికి, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని నువ్వు చూడడానికి ఆయన చేతులు కాళ్ళు నువ్వే అమర్చుకోవచ్చు. అంటే భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు, ఆ విధంగా మనకి ఆయన సేవలో నిమగ్నం అవ్వడానికి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కాళ్ళు చేతులు లేకపోయినా నడవగలడు, స్వీకరించగలుగుతాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రసాదం పెట్టాము, ఆయన ఎప్పుడు తినేశాడు? ఆయన తినేసి మనకి ఆ శేషాన్ని అక్కడ మిగిల్చాడు. నైవేద్యం నైవేద్యం పెట్టాము, అదే ప్రసాదం అయింది. ఇప్పుడు పెట్టకముందే నైవేద్యం అంటున్నాము, ఆయన స్వీకరించేశాడు కాబట్టి అది ఇప్పుడు ఏమంటున్నాం, ప్రసాదం అంటాం. అంటే ఆయన యాక్టివిటీ జరిగింది అక్కడ, ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు, ఇప్పుడు మనకి అక్కడ వదిలిపెట్టాడు. ఎందుకని? మనం అది తీసుకోవడం వల్ల మనం పవిత్రులు అవ్వడానికి ఇక్కడ. కాబట్టి కాళ్ళు చేతులు లేకపోయినా కూడా ఆయన స్వీకరించగలుగుతాడు, నడవగలడు. ఇంకేం చెప్తారండి, ఒక్కోసారి ఆయన ఎంత ఫాస్ట్ గా వస్తాడు అని అంటే, జనరల్ మనం చూస్తాం కదా ఫాస్ట్ గా పరిగెత్తే పందెంలో రన్నింగ్ రేస్ లో ఫాస్ట్ గా పరిగెత్తే వాళ్ళు కాళ్ళు పనిచేసినట్టు, అది కాళ్ళు లేనట్టుగానే ఉంటాయి అక్కడ. ఎందుకంటే అంత ఫాస్ట్ గా అది వాళ్ళు పరగడం పరిగెత్తడం వల్ల, కాళ్ళు అంత ఫాస్ట్ గా అది మూవ్ అవడం వల్ల అసలు కాళ్ళు లేనట్టుగా ఉంటాయి అక్కడ. అంటే భగవంతుని తలుచుకుంటే కాళ్ళు లేకపోయినా లేనట్టుగా అనిపించినా కూడా ఆయన అంత ఫాస్ట్ గా మన దగ్గరికి రాగలుగుతాడు. అలాగే కళ్ళు చెవులు లేకపోయినా కూడా అతను చూడగలుగుతాడు. అంటే మనకి ఆయనకు ఉండేది దివ్యమైన కళ్ళు, ఆయనకు ఉండేది దివ్యమైన చెవులు, ఆయనకి లేనివి భౌతికమైన కళ్ళు, భౌతికమైనటువంటి చెవులు. ఆయనకి దివ్యమైన కళ్ళు అవి ఉన్నాయి కదా, ఆయన చూడగలుగుతాడు వినగలుగుతాడు అనమాట. నెక్స్ట్ అదే శ్వేతర ఉపనిషత్తులో 6-8 భగవడు యొక్క శక్తిని, శక్తి 3 భాగాలుగా విభజించబడ్డాయి, జ్ఞాన బల మరియు క్రియ. క్రియాశక్తి ఆధ్యాత్మిక శక్తి ఆయనే నిలయం. అంటే భగవానికి అనేక శక్తులు ఉన్నాయి కానీ అన్ని శక్తుల్ని 3 భాగాల కింద డివైడ్ చేస్తున్నాయి, జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. ఈ 3కి మూలం ఎవరు? ఆయనే, ఆయనే నిలయం, ఆయనే ఆశ్రయం అన్నమాట. ఈ 3 శక్తులకి ఆయన నిలయం. సో మళ్ళా జ్ఞానం రావాలన్నా, మళ్ళీ బలం రావాలన్నా, మన చేత పనులు అంటే కార్యాలు చేయించుకోవాలన్నా సరే, క్రియ కార్యాలు చేయించుకోవాలన్నా సరే మూలం ఎవరు? భగవంతుడే. అనాసక్తితో ఆయన విష్ణు రూపంలో సర్వాన్ని పోషించగలుగుతాడు. మనం చెప్పుకున్నాం విష్ణు రూపంలో లేదా కృష్ణుడు రూపంలో ఏం చేస్తా అంటే, విష్ణు రూపంలో అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే, కరుణదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, కిరణదక్షాయ విష్ణు, వీళ్ళ 3 రూపంలో ఏమవుతా ఉంది, భౌతిక జగత్తు మొత్తం పోషింపబడుతుంది అనాసక్తితో. అంటే భగవంతుడు కృష్ణుడు అసలు చూడడం కూడా చూడడు దాని గురించి, ఈ ఈ పోషణ గురించి ఆయన చూడడం కూడా చూడడు. పోషించిదంతా ఎవరు? విష్ణు పోషిస్తాడు మొత్తాన్ని, ఇదంతా కూడా ఈ మొత్తాన్ని విష్ణు పోషిస్తున్నాడు. ఆయన అసలు ఆయన కృష్ణుడు మాత్రం అనాసక్తితో తన ప్రేమ పొరకటువంటి భక్తులతో ఆయన నిరంతరం గోలోకంలో ఆయన నిలవ చేసుకుంటూ ఉన్నాడు. విష్ణు రూపంలో ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన పోషిస్తున్నాడు అన్నమాట, సర్వాన్ని పోషిస్తున్నాడు అనమాట. ఆయన రూపము త్రిగుణాలకి అతీతమైంది. సో ఆయన ఈ 3 గుణాలకి ఏమాత్రం ఆయన కల్మషం చేయలేదు కంపల్సరీ. నెక్స్ట్, ఆయన భౌతిక గుణాలు లేనప్పటికీ గుణభోక్తరుడు. ఆయనకి భౌతిక గుణాలు ఏమి లేవు, అయినా కూడా ఆయనకి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలతో ఆయన ఎంతో అనుభవిస్తున్నాడు. ఆయన ఏంటి 6 గుణాలు మనం చెప్పుకున్నాం కదా, షడైశ్వర్య పూర్ణుడు అని, ఐశ్వర్యము, బలము, యశస్సు, స్త్రీ, జ్ఞాన, వైరాగ్య. ఈ షడైశ్వర్యాలు లేదా 6 అద్భుతమైనటువంటి గుణాలు ఇవి. ఆయనకి లేని ఆయనకి లేంటంటే మనలాంటి గుణాలు లేవు ఆయనకి, మనలాంటి గుణాలు. కానీ ఆయన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణమైనవి, దివ్యమైనవి, ప్లస్ ఆధ్యాత్మికమైనవి. మనం చెప్పుకున్నట్టుగా ఐశ్వర్యం అంటే ఏంటి, అన్నిటిపై సర్వ నియంత్రణ. వీర్యం అంటే ఏంటి, బలం, అంటే అచింత్యమైనటువంటి శక్తులు. ఆయన ప్రకృతి, జీవులు, ప్లస్ అవతారాలు అన్ని కూడా ఆయన శక్తులే. ప్రకృతి ఆయన శక్తే, జీవులు ఆయన శక్తులే, అవతారాలు కూడా ఆయన నుంచి విస్తరించినట్టు కాబట్టి ఆయనే మూలం కాబట్టి అవతారాలు కూడా ఒక విధంగా ఆయన శక్తులే అన్నమాట. యశః, యశః అంటే ఏంటి, పేరు ప్రఖ్యాతులు. భగవంతుడి యొక్క రూపము, ఆకారము, ఏదైనా కానీ మనసు, వాకు లాంటి సముద్రమంత గుణాలు అవి. అంటే ఆయన పేరు ప్రఖ్యాతులకు కానీ సముద్రం అంత అంటే లెక్కలేనంత విలువైందనమాట ఇది ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు. అలాగే స్త్రీ, స్త్రీ అంటే అందం, ఓకే, శాశ్వత సుందరమైన యవ్వనమైనటువంటి శరీరం ఆయనకు. అంటే ఇవన్నీ కూడా ఆయన గుణాలు అంటున్నాడు, గుణాలు. మన ఉపనిషత్తుల ప్రకారంగా జ్ఞాన, సర్వజ్ఞత, సర్వజ్ఞత అంటే ఆయనకి అన్నీ తెలుసు అన్నమాట, గతం, వర్తమానం, భవిష్యత్తు మొత్తం తెలుసు ఆయనకి. తర్వాత వైరాగ్యం, భౌతిక వ్యవహారాల పట్ల అనాసక్తి. ఆయన భౌతిక జగత్తు మొత్తం సృష్టిస్తున్నప్పటికీ కూడా ఆయన భగవత్ జగత్తు పట్ల ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఇప్పుడు నేను సృష్టించాను కాబట్టి నేనే అందరిని పోషిస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ నాకు చెయ్యాలి, వీళ్ళకి చేసే తీరాలి అనేటువంటి ఏమాత్రం అసలు వాటి పట్ల ఎటువంటి ఆసక్తి లేదన్నమాట. వైరాగ్యం. సో ఇవన్నీ కూడా ఆరు గుణాల భోక్తరుడు. భోక్తరుడు అంటే ఈ ఆరు గుణాలు ఆయన ప్రసరింపజేస్తూ ఆయన ఆస్వాదిస్తున్నాడు అనమాట. కానీ ఇవన్నీ కూడా పరిపూర్ణమైనవి, దివ్యమైనవి, మనలాంటివి కాదు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక ఈ 15వ శ్లోకంలో పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండు విషయాలు మనం చూస్తున్నాం. సర్వేంద్రియాలకు మూలం కాని ఇంద్రియరహితుడు, సర్వజీవుల పోషించే వాడైనా అతడు అనాసక్తుడు. అన్యదనే పోషిస్తాడు కానీ అనాసక్తుడు. గుణాలు ఉన్నప్పటికీ గుణాలు ఆయనే పుట్టిస్తాడు, మూలం ఆయనే, ప్రభువు ఆయనే, ప్లస్ ఆయన అతీతుడు. మళ్ళీ అటువంటి కల్మషాలు అయినా ఏమాత్రం ఆయనకు అంటదన్నమాట. నెక్స్ట్ 16, బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మ తత్వాద విజయం దూరస్థం చానికేత చత్ర. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మ తత్వది విజయం దూరస్థం చానికేచత. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మాత్వాత్తత విజయం దూరస్థం చానికేచత. పరమ పురుషుడు కదిలేవి కదలనివైనా సకల జీవుల బయట లోపల ఉంటాడు. సూక్ష్మమైన కారణంగా అతడు చూడడంలో లేదా తెలుసుకోవడంలో భౌతికేంద్రియ శక్తికి అతీతుడు. అతి దూరంలో ఉన్నప్పటికీ అతడు అందరికీ దగ్గరగా కూడా ఉంటాడు. సో మీరు ఇప్పుడు చూసే ఈ భాష ఏదైతే ఉందో, కదిలేవి కదలనివైన సకల జీవుల పట్ల లోపల బయట ఉంటాడు, లోపల ఉంటాడు బయట ఉంటాడు. అలాగే సూక్ష్మమైన కారణంగా అతడు చూడడంలో లేదా తెలుసుకోవడంలో భౌతికేంద్రియ శక్తికి అతీతుడు. అతి దూరంలో ఉంటాడు, అతి దగ్గరగా ఉంటాడు. మళ్ళీ కూడా అంటే పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు లేదా కార్యాలు లేదా గుణాలు. దీన్ని ఇలాంటి భాష ఎక్కడుంటే తెలుసా? ఉపనిషద్దుల్లో ఉంటాయి అన్నమాట. ఇలాంటి భాష ఉంటుంది కానీ ఉండడు, పరిగిస్తాడు కానీ అక్కడే ఉంటాడు, ఎక్కడో ఉంటాడు కానీ ఇక్కడికే ఇక్కడే ఉంటాడు. ఇది ఈ భాషను మనం అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఈ భాష ఎస్పెషల్గా ఉపనిషత్తుల్లో దొరుకుతుంది. ఈ భాష, ఈ భాషను మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం గురు పరంపరలోని ఆచార్యుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి తప్ప మనకే మనం ఆలోచించి వీటికి అర్థాన్ని మనం తీసుకురాలేదు. అతి దూరం, అతి దగ్గర, చూడగలుగుతాడు కానీ చూడలేడు, నడవగలుగుతాడు కానీ నడవలేడు. ఇటువంటివన్నీ కూడా ఇది ఇసోపనిషద్ భాష అన్నమాట. సరే, ఇసోపనిషద్ ఉపనిషద్దు భాష ఇది. సో భాషలోకి వెళ్తే ఏ విధంగా ఆకాశం అంతరిక్షము జీవుడికి బాహ్యంగా మరియు అంతర్గతంగా ఉంటుందో, భగవంతుడి ఉత్పత్తులైనటువంటి ఈ జీవుల్లో అంతరంగంగాను మరియు బాహ్యంగాను నివసిస్తాడు. ఇప్పుడు ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఏంటి? స్పేస్ అంటే ఖాళీ స్థలం. స్పేస్ అంటే ఖాళీగా ఉండేటువంటి స్థలం. ఎట్లా అయితే ఇప్పుడు మనం గమనిస్తే, ఇప్పుడు జీవుడు ఉన్నాడు అనుకోండి, బాహ్యంగా కూడా ఇక్కడ చూడండి మనకి, బాహ్య బయట కూడా మనకి స్థలం కనిపిస్తూ ఉంది ఖాళీగా. ఓకే, ఇదే స్థలం లోపల కూడా ఉంది. ఇప్పుడు మన కడుపులో స్థలం ఉంది అంటే ఖాళీగా. అలాగే ప్రతి అణువుకి, ప్రతి కణానికి, ఇంకో కణానికి మధ్యలో కూడా స్పేస్ ఉంది. ఇదేమంటే లోపల ఏమంటారు? ఇది అంతరంగిక. బాహ్యంగా జీవుడికి ఈ ఖాళీ స్థలం ఎక్కడ కనబడుతుంది? బయట కనబడుతుంది, లోపల కనబడుతుంది. ఇప్పుడు మనం బయట కనిపించేటువంటి ఖాళీ ఖాళీగా కనిపించేటువంటి, ఇప్పుడు ఇప్పుడు నా ముందర ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ కి నా మధ్య ఏముంది? ఖాళీ స్థలం ఉంది. ఖాళీగా మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలాన్ని ఏమంటున్నారు? దీని ఆకాశం అంటున్నారు, ఈథర్ అంటారు ఇంగ్లీష్ లో, ఈథర్ ఏం లేదు. ఇలాంటి ఇదే లోప కూడా ఉంది కదా మన మన శరీరంలో కూడా ఉంది. ప్రతి కణానికి ఇంకో కణానికి మధ్యలో కూడా స్పేస్ ఉంది. ఎట్లాగైతే బయట స్పేస్ ఉంది లోపల స్థలం ఉందో, బయట స్థలం ఉంది లోపల ఎట్లా ఉందో, అట్లాగే భగవంతుడు లోపల ఉంటాడు బయట ఉంటాడు. భగవంతుడి లోపల స్థలం ఉంటుంది, భగవంతుడికి బయట కూడా స్థలం ఉంటుంది. విశ్వరూపం ఎత్తినప్పుడు సమస్తాన్ని ఆయనలో పెట్టుకున్నాడు, సమస్తాన్ని సారీ కృష్ణుడు మట్టి 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 తిన్నాడు చూపించమన్నప్పుడు యశోద మాత చూడమన్నప్పుడు ఏమైంది, మొత్తము ఆయనలో మొత్తం అంతరిక్షం అంతా కనిపించింది. అట్ ది సేమ్ టైం అదే కృష్ణుడు బయట కూడా మొత్తం అంతరిక్షం ఉంది, ఆకాశం అంతా ఉంది, అంతరిక్షం ఉంది బయట. సో బయట ఉంది లోపల ఉంది అంటే ఆయన బయట ఉండగలుగుతాడు లోపల కూడా ఉండగలుగుతాడు. అదే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్పింది, పరమపురుషుడు కదిలేవి కదలేవైన సకల జీవుల బయట లోపల ఉంటాడు. ఆయన బయట ఉంటాడు లోపల ఉంటాడు. ఎట్లాగైతే ఖాళీ స్థలం బయట ఉంది లోపల ఉందో, అట్లాగే సకల జీవుల్లో భగవంతుడు బయట ఉంటాడు అలాగే లోపల కూడా ఉంటాడు. రెండోది, స్థావర మరియు జంగములకు మూలము ఆయనే. స్థావర జంగములకు అంటే కొన్ని కదిలేటివి ఉన్నాయి, కొన్ని అక్కడే స్థిరంగా నిలబడేటివి ఉన్నాయి, నివసించేటివి ఉన్నాయి. వాటికి కారణం ప్లస్ ప్రభావం మూలము ఆయనే, వాటి వల్ల వచ్చే పరిణామాలు కూడా ఆయనే కారణం. తర్వాత తద్ విజ్ఞేయం, తద్ అవిజ్ఞేయం అంటే ఆయనను స్పష్టంగా తెలుసుకోలేము, పూర్తిగా మనం తెలుసుకోలేము ఎప్పటికీ కూడా. భగవంతుని మనం స్పష్టంగా పూర్తిగా మనం ఎప్పటికీ కూడా మనం తెలుసుకోలేము. మనం బ్రహ్మ కూడా బ్రహ్మ సైతం చెప్తాడు అన్నమాట, భగవంతుణ్ణి పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము సంపూర్ణ. మరి మనం మరి మనం ఏం చేయగలుగుతాం భగవంతుడికి అంటే, మనకి ఎంతవరకు అర్థం అవుతాడో, ఎంతవరకు మనకి అవకాశం ఉంటుందో అంతవరకు మనం వెళ్ళి భగవంతుడికి మనం కీర్తించుకోవచ్చు. మనకు తెలిసినంత వరకు ఎంత కెపాసిటీ మన ఉంటుందో అంతవరకు ఆయన కీర్తించవచ్చు, అంతవరకు మనకు ఆయన సేవ చేయొచ్చు. తప్ప ఆయన్ని మనం పరిపూర్ణంగా స్పష్టంగా అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలని మాత్రం ప్రయత్నించవద్దు. స్వయంగా అనంత శేషుడు 1000 పడగలున్నా కూడా, ప్రతి పడగలో 1000 నలుకులు ఉన్నా కూడా భగవంతుడిని లీలలు కావని, భగవంతుని స్పష్టంగా సంపూర్ణంగా ఆయన తెలుసుకోలేడు. సో నిత్యం పక్కన ఉండేటువంటి అనంత శేషుడు తెలుసుకోలేనప్పుడు మనం అసలు తెలుసుకోలేము. అందుకే తద్ అవిజ్ఞేయం అంటే ఆయన్ని ఎప్పటికీ మనం పరిపూర్ణంగా మనం తెలుసుకోలేము. ఆయన మరి పరిపూర్ణంగా తెలుసుకోలేనప్పుడు మనం ఎట్లా మనం పవిత్రులు అవుతాం, మనం ఎట్లా మోక్షం పొందుతాం అంటే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం తెలుసా, నీకు ఎంతవరకు తెలుసో అంతవరకు నువ్వు చేయడానికి ప్రయత్నించు, నీకు ఎంతవరకు తెలుసో అంతవరకు నువ్వు కీర్తించు, అంతవరకు నువ్వు ప్రచారం చేసుకో, అంతవరకు నువ్వు ఆయన సేవించుకో. నీ కెపాసిటీని బట్టి నువ్వు ఎంత చేయగలిగితే భగవంతుడి యొక్క దయ మీద మనం పరిపూర్ణం అయిపోతాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ తెలుసుకునేంత వరకు మనం పాటించగలుగుతున్నామా, మనకు తెలిసిన మనకు ఉన్న సామర్థ్యం మేరకు మనం ఆయన సేవలో నిమగ్నం అవ్వగలుగుతున్నామా, అది చూసుకుంటే చాలు మనం. అంతేగాని మనకి ఆయన గురించి సమస్తం తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ అనంత శేషుడు కూడా తెలుసుకోలేడు అన్నమాట. భగవంతుడు అజ్ఞానుడికి చాలా దూరంగా ఉంటాడు కానీ విఘ్నుడికి చాలా దగ్గరగా ఉంటాడు. తన సొంత ఇంట్లో ఉన్నట్లుగా అంతర్యామిగా హృదయంలో ఉంటాడు. ముండకోపనిషత్ 3:1-7. అజ్ఞానుడికి దూరంగా ఉంటాడు అన్నాడు. అజ్ఞానుడు అంటే ఒక చెప్పంటే నాస్తికుడు. సో నాస్తికుడికి ఏం కనబడదు అసలు, అసలు భగవంతుడు ఉన్న ఛాయలే తనకి అసలు ఆ ఛాయలే తను స్పృశించలేడు ఆయన. చాయల్. భగవంతుడు చాలా ఇండికేషన్ ఇచ్చాడు, భగవంతుడి వల్లే ఇదంతా జరుగుతుంది, భగవంతుడి వల్లే ఇదంతా కూడా దొరుకుతా ఉంది అని. ఇవన్నీ మనకి దొరుకుతున్నప్పటికి కూడా తను అజ్ఞాన కారణంగా తను దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేడు తను. సో భగవంతుడు అందుకే తనకి మాత్రం భగవంతుడు చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తాడు, కానీ విఘ్నుడికి మాత్రం ఆయన చాలా దగ్గరగా కూడా ఉంటాడు. ఇట్లా పరమాత్మ లెవెల్లోనే, అంటే పరమాత్మ అతి దగ్గరగా ఉండేవాడు మనకి ఎవరు అంటే అదే భగవంతుడే పరమాత్మ రూపంలో. సో ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన ఆయన నమ్ముకొని ఆయన సేవలో నిమగ్నం అవుతారో ఆయన అతి దగ్గరగా ఉంటాడు, ఎవరు ఆయన కొంచెం వచ్చినంత దగ్గరగా ఇంకెవరు రాలేరు. మనం నమ్మకపోతే ఆయన ఉన్నంత దూరంగా ఎవరు కూడా ఉండరు, అంత దూరంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ దగ్గర దూరం అనేది మన నమ్మకం మీద ఆధారపడింది. ఇప్పుడు మనం అత్యంత నమ్మకం పెట్టుకుంటే మనకి అత్యంత దగ్గరలో ఉంటాడు. మనం నమ్మకం లేకపోతే ఆయన అత్యంత దూరంగా ఉంటాడు. మనం తలుచుకున్న మనకి అత్యంత నమ్మకం ఉందనుకోండి, ఆయన పటంలో ఉన్నాడు, ఆయన విగ్రహంలో ఉన్నాడు. మనం నమ్మకం కనిపెట్టుకుంటే ప్రతి వస్తువులో ఆయన పరమాత్ముడుగా ఉన్నాడు, ప్రవేశించాడు, మన అతి దగ్గరగా చూడొచ్చు ఆయన. అయితే ఆ నమ్మకం ఆ నమ్మకం పెరిగేది తగ్గేది భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ పరంపర నుంచి ఆచరించి వింటేనే ఆ నమ్మకం పెరుగుతుంది, అప్పుడు ఆయన అతి దగ్గరగా రాగలుగుతాడు. లేకపోతే మనకి ఎప్పటికీ కూడా అతి దూరంగానే ఉంటాడు ఆయన. తన సొంత ఇంట్లో ఉన్నట్లుగా అంతర్యామిగా హృదయంలో కూడా ఉంటాడు విఘ్నులకి, తన సొంత ఇంట్లో ఉన్నట్టుగా మన లోపలే ఉంటాడు అన్నమాట, మన హృదయంలోనే అంతర్యామిగా హృదయంలోనే ఉంటాడు. సో అజ్ఞానులకి నాస్తికులకి పొరపాటు వల్ల కనబడదు. అండ్ నేను ఒక ప్రభుత్వ లక్ష్యంలో చెప్పాను అన్నమాట, అంటే వేదాలు ఎంత విశిష్టమైనవి లేకపోతే కొంత చమత్కారం చూపిస్తాయి శాస్త్రాలు కూడా. అది ఎలా అంటే మీరు శాస్త్రాల ద్వారా కూడా మీరు నమ్మచ్చు అనమాట. ఏంటి అని అంటే దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని కూడా మనం శాస్త్రాల్లో నిరూపించవచ్చు, దేవుడు ఉన్నాడు అని కూడా మనం నిరూపించవచ్చు. అదే శాస్త్రాన్ని పట్టుకోండి, అదేంటది భగవంతుడే కదా శాస్త్రాలు ఇచ్చింది, శాస్త్రాల్లో పూర్తిగా భగవంతుడి యొక్క ఉనికి ప్రతి ప్రతి పదంలో ఉంటుంది కదా, ప్రతి లైన్లో ఉంటుంది కదా. మరి భగవంతుడు లేడు అని మనం ఎలా నిరూపించవచ్చు అని అంటే అదే అనమాట, మన మెంటాలిటీని బట్టి. నా మెంటాలిటీ నాలో ఉన్న ఆలోచనలు దేనికోసం వెతుకుతుందో మనకి ఆ లైన్లే కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ముందే మన మనసులో ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత మన అభిప్రాయాన్ని బట్టి మనం వెళ్ళామనుకోండి, అభిప్రాయం ప్రకారం వెళ్తే మనకి అభిప్రాయం తగినట్టుగానే మనకి దాంట్లో ఉన్న వాక్యాలు మనకి అనిపిస్తాయి. అందుకే ఇక్కడ నేను దేవుడు లేడు అని నేను నిరూపించాలి, నేను 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 ప్రతిదీ నేను వెతకాలి అని అనుకుంటే అనే అలాంటి లైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, దేవుడు లేడు అనే లైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, అలాంటి వాక్యాలు ఇక్కడ ఉన్నాయని నేను నిరూపించుకోవాలనుకున్నప్పుడు ఏమవుద్ది, నా మనసు ఆ లైన్లు మాత్రమే చూస్తాయి. అప్పుడు నేను ఆ శ్లోకాలు మాత్రమే తీసి నేను నిరూపించగలుగుతాను భగవంతుడు లేడు అని. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే మన మనస్తత్వాన్ని బట్టి మనకి శాస్త్రాలు మనకి అటువంటి ఫలితాలు ఇస్తాయి. అందుకే మనం మన మనస్తత్వాన్ని బట్టి మనం వెళ్ళకూడదు ఇక్కడ. మనం ఆచార్యుల యొక్క లేదా గురువుల యొక్క వాళ్ళ యొక్క సూచనలకి ఆదేశాలకి మనం ఓపెన్ మైండ్లోకి వెళ్ళాలి. మనం ఓపెన్ మైండ్ మన 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 అభిప్రాయాలతో దాన్ని ముడిపెట్టకూడదు అన్నమాట, మన అభిప్రాయాలు తీసుకొచ్చి దానికి ముడిపెట్టకూడదు. మన అభిప్రాయాల ప్రకారం వెళ్ళామనుకోండి, మన అభిప్రాయాలనే మనం జస్టిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దాని ప్రకారంగానే మనకి వాక్యాలు కావాలనుకుంటాం, దాని ప్రకారంగానే మనం ఇది రైట్ ఇది రాంగ్ అని మన జడ్జ్మెంట్ మనమే ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే మన అభిప్రాయాలు బలంగా ఇక్కడ విపరీతంగా ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళని అంచనా వేస్తాం అనమాట. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే, కృష్ణ మీద నమ్మకం మనకి పెరగాలి అనుకుంటే, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మన అభిప్రాయాలు పక్కకి వెళ్ళి శాస్త్ర అభిప్రాయాలను తీసుకోవడం మనం ముందుకెళ్ళాలి. ఇదే మనం చూసే మొదటి అధ్యాయంలో కూడా ఇదే జరిగింది. అర్జునుడు ఫస్ట్ తన అభిప్రాయాలు చెప్పాడు, నాలుగు నాలుగు కారణాలు చెప్పాడు, తన అభిప్రాయం చెప్పాడు నేను యుద్ధం చేయను అని. తన అభిప్రాయాలతో తానే కన్ఫ్యూజ్ అయిపోయేసి మొదటి అధ్యాయం చివరిలో ఏం చేశాడు, నా వల్ల కాదు అర్జున నేను చేయలేకపోతున్నాను, నాకు శక్తి లేదు ఇంకా అని చెప్పేసి అక్కడే నీరసించి అక్కడే కూర్చునేసాడు. గాంధీవన్ జారి పడిపోతుంది తన అభిప్రాయాలతోనే. తర్వాత ఎప్పుడైతే తాను కృష్ణుడి యొక్క అభిప్రాయాలని తన అభిప్రాయాలను పక్కన పెట్టి కృష్ణుడి యొక్క అభిప్రాయాలని తాను ఎప్పుడైతే తాను తీసుకోవడం ప్రారంభించాడో లేదా చూడడం ప్రారంభించాడో, అప్పుడు తనకు మళ్ళీ శక్తి పుంజుకొని తన ఆ శత్రువుని తాను చంపగలిగాడు. ఎప్పుడు తన అభిప్రాయాలని పక్కన పెట్టి కృష్ణుడి యొక్క అభిప్రాయాలతో ఏకీభవించినప్పుడు మాత్రమే తనకి విషయాన్ని చూడగలిగాడు, అప్పుడే తను పోరాడగలిగాడు అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నమ్మకం పెరగాలి అంటే మన అభిప్రాయాలు పక్కకి వెళ్ళిపోవాలి, ఆచార్యులు లేదా గురువు యొక్క అభిప్రాయాలను మనం స్వీకరించాలి. లేకపోతే అజ్ఞానం కారణంగా మన అభిప్రాయాలు, మన అజ్ఞానం కారణంగా మన అభిప్రాయాలు ఏర్పడినాయి. మన అభిప్రాయాల ప్రకారంగా మనం వెళ్ళాలి అని అనుకుంటే భగవంతుడు మనకి ఎప్పుడు మనకి దగ్గర అవ్వడం, అసలు భగవంతుడు మనకి అతి దూరంగా ఉంటాడు అనమాట. మనం ఎప్పుడైతే మనం ఆచార్యుల యొక్క అభిప్రాయానికి మనం ముందుకు వస్తామో, మన అభిప్రాయాలు పక్కన పెట్టి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించి మనం ప్రారంభిస్తామో, ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్గా మన కృష్ణుడికి దగ్గర అయిపోతాం. భగవంతుడు అందుకే ఇక్కడ భగవంతుడు అజ్ఞానుడికి చాలా దూరంగా ఉంటాడు, విఘ్నుడికి చాలా దగ్గరగా ఉంటాడు, తన సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు అన్నమాట. అంతర్యామిగా హృదయంలో ఉంటాడు ఎవరికి, నమ్ముకున్న వాడికి. ఏ కాలంలో ఆధ్యాత్మిక మరి భౌతిక ప్రపంచంలో ఉండగలరు? ఏకకాలంలో ఆధ్యాత్మిక మరి భౌతిక ప్రపంచంలో ఉండగలరు ఎవరు? భగవంతుడు పరమాత్ముడు ఏకకాలంలో ఉండగలుగుతాడు. మనం చూస్తున్నాం కదా ఏకకాలంలో భూలోకంలో ఉన్నాడు, అదే సమయంలో మన హృదయంలో పరమాత్ముడుగా కూడా ఉన్నాడు. ఏకకాలంలో అక్కడ లేవలు జరుపుతూనే ఉన్నాడు, ఇక్కడ మనల్ని గౌరవించుకుంటూ సో మనల్ని గైడ్ చేయడానికి ఆయన చైత్య గురువుగా లోపల అట్లాగే ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఏకకాలంలో ఉండగలరు అనమాట, ఆధ్యాత్మిక ప్రపంచంలో మరియు భౌతిక ప్రపంచంలో రెండు దగ్గర ఉండగలుగుతాడు. ఆయన అతి దూరంగాను మరి అతి దగ్గరగాను ఉంటాడు. మనం చెప్పుకున్నాం మనం ఈ భౌతిక ఇంద్రియాలతో ఈ ప్రకటనను అర్థం చేసుకోలేము. ఏ ప్రకటన అర్థం చేసుకోలేము ఇక్కడ అంటే, ఇదే కదలేనివి కదలనివైన సకల జీవులు బయట ఉన్నాను లోపల ఉన్నాడు, అతి దూరంలో ఉన్నప్పటికీ అతి దగ్గరగా ఉంటాడు, ఇలాంటి వాక్యాలు మనం భౌతిక ఇంద్రియాలతో ఇది అర్థం చేసుకోలేము మనం. దీన్ని మనం ఏమంటారంటే ప్రభుపాద వారు లేదా చైతన్య మహాప్రభు అంటే అచింత్యం. ఏకకాలంలో రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు ఏకకాలంలో భౌతికంగా మనం చూస్తే ఇది జరగదు, ఇది అయ్యే పని కాదు, నేను నమ్మను అంటాం మనం. ఆధ్యాత్మిక స్థితిలో మనం వెళ్ళినప్పుడు అప్పుడు మనం దాన్ని అనుభవించచ్చు అన్నమాట. ఏకకాలంలో మనం రెండు పరస్పర రెండు విషయాలు ఇమ్మడగలుగుతాయి అని మనం అంగీకరించగలుగుతాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు, కృష్ణుడు తృణావతుని చంపేటప్పుడు, తృణావతుడు అంటే సుడిగాలి రాక్షసుడు, రాక్షసుడు అతన్ని కృష్ణుడిని చాలా హైట్కి తీసుకెళ్తాడు, సుడిగాల్లో తీసుకొని తీసుకుని చాలా హైట్కి వెళ్తాడు. అప్పుడు అదే కృష్ణుడు ఒక దూదిలాగా లైట్గా ఉన్నాడు, తీసుకెళ్తాడు 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 తీసుకెళ్తున్నాడు. కృష్ణుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట, అబ్బా నన్ను ఫ్రీగా నన్ను పైన గాల్లో నన్ను తీసుకెళ్తున్నాడు, నన్ను హాయిగా విహరిస్తాడు అనమాట. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా చాలు అని కృష్ణుడు అనుకున్న తర్వాత అదే కృష్ణుడు అంత చిన్న వయసులో ఏం శక్తి ఉంది ఆయనకి, నిజంగా ఆయన నాకు చెప్పినట్టు సుడిగాల్లో తన వయసు తగినట్టుగా అంటే 6 నెలలు 8 నెలల సంవత్సరం లోపల బిడ్డ ఎంత తేలిగ్గా ఉంటాడంటే సుడిగాల్లో తీసుకెళ్ళిపోవచ్చు, నిజంగా అట్టున్నాడు. కానీ క్షణంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ క్షణంలో అదే కృష్ణుడు ఏం చేశాడు, తన రెండు తన చేతులతో ఈ రెండు వేళ్లతో తన యొక్క మెడని ఇట్లా పట్టాడు అనమాట. ఇప్పుడు దాకా దూదిగా లైట్గా ఉన్నటువంటి కృష్ణుడు ఇప్పుడు బరువు మొయ్యలేనంత స్థితికి లేదా స్థాయికి అది వెళ్ళిపోయేసరికి ఇప్పుడు తృణావతుడు వల్ల కాల తీసుకెళ్దాము, మళ్ళీ అదే వేగంతో కిందకు వచ్చేసనమాట. ఆ బరువుకి తట్టుకోలేక ఇంకా ముందుకు పోలేకపోతున్నాడు, ఆ బరువు అట్లే కృష్ణుని కింద తీసుకొచ్చేస్తుంది. అట్లే ఏకకాలంలో పరస్పర విరుద్ధమైనటువంటి స్థితులు. ఇప్పుడే ఇప్పటిదాకా దూదిలాగా ఉన్నాడు, లైట్గా ఉన్నాడు, ఒక్కసారిగా హెవీ వెయిట్ అయిపోయాడు. అందుకే ఇది భౌతిక ఇంద్రియాలతో దీన్ని ఎప్పుడు మనం అర్థం చేసుకోలేము ఈ ప్రకటన. దానికే మనం ఆచార్యుల యొక్క భాష్యాల్లోకి ఆచార్యుల యొక్క అనుగ్రహం ఉంటుంది, వీటిని అర్థం చేసుకోగలమే తప్ప నమ్మకం ఉంటే భగవంతుడు ఏమైనా చేయగలుగుతాడు. ఆయనకి ఇది చేయలేడు ఇది మాత్రం చేయగలుగుతాడు అన్నటువంటి అవకాశమే అక్కడ లేదన్నమాట. కాబట్టి మనం ఆలోచించాల్సి మనం చూసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మకు సంబంధించిన ఏవైతే మనకి విషయాలు ఇక్కడ చెప్తున్నారో ఇక్కడ ఉపనిషత్తుల యొక్క భాష లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది, అది మనకి ఆచార్యుల యొక్క అనుగ్రహంతో మాత్రమే వీటిని మనం అభ్యసించగలుగుతాం. కృషిచేయడం ద్వారా ఇంద్రియ మరియు మనసులు పవిత్రమైనప్పుడు మాత్రమే ఆయన్ని నిరంతరంగా మనం చూడగలుగుతాం. ఇవి మనకు అర్థం కావాలి అని అంటే కృషిచేయడం ద్వారా మనం ఇంద్రియాలు మనసు పవిత్రమైనప్పుడు అర్థం చేసుకోవడమే కాదు సాధనతో అంతిమంగా ఆయన మనం దర్శించుకోగలుగుతాం. ఆయన ఇప్పుడు మనకు కనబడడం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం అంత పవిత్రం కాలేదు, అంత అర్హత మనకు లేదు, కానీ మనకు నమ్మకం ఉంది మనకి. ఎందుకంటే ఇదే మార్గంలో చాలా మంది భగవంతుని దర్శించుకున్నారు, బ్రహ్మ దగ్గర నుంచి నారద వారి దగ్గర నుంచి వ్యాసవారి దగ్గర నుంచి ఈ పరంపరలో ఉన్న ఆచార్యులందరూ కూడా దర్శించుకున్నారు. కాబట్టి నేను కూడా ఒకరోజు దర్శించగలను, ఎందుకంటే వాళ్ళు చూశారు ఆ నమ్మకంతో మనం కూడా ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి, సాధనతో సేవతో మనం పవిత్రం చేసుకోవాలి, అప్పుడే మనం 100% ఈ పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ని మనం సంపూర్ణంగా అభ్యసించగలుగుతాం అంటే. అందుకే ఆయన 11:57 భగవద్గీత అనన్య భక్తి ద్వారా మాత్రమే ఆయన్ని మనం అర్థం చేసుకోగలము. అనన్య భక్తి అనన్య అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అంటే శుద్ధ భక్తి యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే అనన్య భక్తి, ఇంకా వేరే ఆలోచన లేదు, ఇంకా వేరే కోరికలు లేవు, ఇంకా వేరే ఆశలు లేవు, ఇంకా వేరే వైపు పోయేటటువంటి ఎటువంటి ఆసక్తి కూడా మనకు లేదు. కేవలం ఆయన్ని తృప్తిపరచడం మాత్రమే జీవిత గమ్యంగా పెట్టుకునేది మాత్రమే అనన్య భక్తి. అలాగే 5:38 ఎవరు ఎవరి కళ్ళైతే ప్రేమతో నిండి ఉంటుందో ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన ఆ భక్తితో నిండిన నేత్రాలు మాత్రమే నిరంతరంగా చూడగలడు భగవంతుణ్ణి, పరమాత్మని అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పినవన్నీ కూడా మనం చూడగలుగుతాం. సో ఆ విధంగా మనం చూస్తే కనుక మనం జ్ఞానం యొక్క లక్ష్యం, జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి, ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం. ఎందుకంటే జ్ఞేయం కావాలి కదా, మనం మొదట్లో క్షేత్రం క్షేత్రజ్ఞ చూసాం, జ్ఞానం చూసాం, జ్ఞాన లక్షణాలు చూసాం, జ్ఞాన లక్షణాలతో జ్ఞేయాన్ని, జ్ఞేయం అంటే ఏంటి, జ్ఞాన లక్ష్యానికి వెళ్ళాలి. ఏదో జ్ఞాన లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. ఇప్పుడు ఇంచుమించుగా మన పరమాత్మ సాక్షాత్కారం మనం చేసుకోవాలి అంటే మన పరమాత్మ గుణాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చేసింది అంటే 14, 15, 16 ఇంకా ముందు కూడా శ్లోకాలు, ఇంకో శ్లోకం కూడా పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకుంటేనే పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని కోసం మనం ప్రయత్నిస్తాం. సో కాబట్టి మనకి మన పరమ సాక్షాత్కారం పొందాలి అంటే పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవాలి కదా. అందుకే కృష్ణుడు మనకి పరమాత్మ యొక్క లక్షణాలను మనకి వివరిస్తున్నారు అన్నమాట మనకి ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మనం ఈరోజు మనకు టైం అయింది, ఈరోజు ఇక్కడ మనం చూసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన శ్లోకాల్లోకి వెళ్తాం. శిల ప్రభుపాతి జయ అనంత కోటి వైష్ణవృందకి జయ సర్వద్వాన్ని జయ గౌర్ చెన్న.